శ్రోతలకు యేసుక్రీస్తు ప్రభునామంలో వందనములు. మీరు వింటున్నది పోలీస్ బిలీవర్స్ రేడియో ఛానల్. వాక్యోపదేశకులు ఎస్ఐ మహేష్. అంశము ఆరాధన రూపాలు. మూలవాక్యము యోహాను సువార్త 4:19-24
ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ 4వ అధ్యాయంలో అనేకమైన విషయాలు మనకు బోధిస్తా ఉన్నారు. 20వ వచనం 19వ వచనంలో సమరయ స్త్రీ ఆయన్ని ప్రవక్తగా గ్రహించినట్లుగా చూస్తున్నాం. ప్రవక్తగా గ్రహించిన తర్వాత 20వ వచనం నుంచి కన్వర్జేషన్ ఎట్లా కొనసాగుతా ఉంది. మా పితరులు ఈ పర్వతం మందు ఆరాధించిరి, గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మ ఒక కాలం వచ్చినది, ఆ కాలం మందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది, అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చిచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అటువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. కింద పుట్టినోట్లో వెతుకుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనను. ఇక్కడ ఈ 20వ వచనం నుంచి 24వ వచనాల వరకు 5 వాక్యాల్లో కీలకంగా ప్రభు బోధిస్తున్న ఒక అంశము ఆరాధన. ఆరాధన ఆరాధన ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఎవరిని ఆరాధించాలో ప్రభు మాట్లాడుతున్నారు. ఎక్కడ ఆరాధించాలో కూడా ప్రభు మాట్లాడుతున్నారు. ఎలా ఆరాధించకూడదో తెలియని ఆరాధన ఉందని కూడా దానికోసం కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా అసలుకి ఆరాధన అంటే ఏంటి, దేవుడు కోరుతున్న ఆరాధన, బైబిల్లో చెప్పబడిన ఆరాధన అంటే ఏంటి, ఆరాధన రూపాలు ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎక్కువగా మనం వింటున్న మాట ఆరాధన. ఆదివారం ఆరాధనకు వెళ్తున్నాం అన్నది మనం ఆనవాయితీగా మాట్లాడుతున్న మాటే. అందుకే ఆరాధన అనగానే మన మైండ్ లోకి వచ్చే సహజమైన భావన ఏంటంటే పాటలు పాడడం. ఆరాధన బాగా జరిగిందనేసరికి పాటల వరకు మాత్రమే మనం పరిమితమే మాట్లాడుతూ ఉంటాం. అసలుకి ఆరాధన అంటే ఏంటి అన్నదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంగ్లీష్ లో ఆరాధన అన్న పదానికి వాడబడ్డ ఇంగ్లీష్ పదం వర్షిప్. వర్షిప్ అన్న పదం వాడబడింది. ఇంగ్లీష్ బైబుల్ దగ్గర పెట్టుకుని వర్షిప్ అన్న పదం వాడిన చోట తెలుగు బైబుల్లో ఏ పదాలు వాడబడ్డాయి అని మనం చూడగలిగితే మనకు మరింత స్పష్టత ఆరాధన మీద ఏర్పడుతుంది. ఆరాధన మీద స్పష్టమైన వివరణకు మనం వెళ్లాలంటే 2 పదాలు ఇంగ్లీష్లో అయితే ఒక పదమే వర్షిప్ అనే పదం ఉంది, కానీ తెలుగులో మాత్రం ఆరాధన అన్నకాడ వర్షిప్ అన్నకాడ వాడబడ్డ పదాల్లో సాగిలపడటం, నమస్కరించటం, పూజించటం, సేవించటం, మొక్కటం అన్న పదాలు కనబడతాయి. మళ్ళా చెప్తున్నాను, సాగిలపడటం, నమస్కరించటం, సేవించటం, పూజించటం, మొక్కటం అన్న పదాలు వస్తున్నాయి. అంటే ఈ 5 పదాలు కూడా ఆరాధన అన్న పదాన్ని తెలుగులో వేరువేరు పదాలు వాడడం గల ఉద్దేశం మరింత స్పష్టమైన వివరణ మనకు అందించడమే. మరింత స్పష్టమైన వివరణ మనకు అందించడానికి చేసే ప్రయత్నమే ఈ పదాలు. కాబట్టి ఆరాధన అనేది పెదాలకు పరిమితమైంది కాదు. ఒకవేళ పాటలు పాడటమే ఆరాధన అని అనుకుంటే ప్రభు అంటాడు, ఈ జనులు పెదలతో నా వద్దకు వస్తారు కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి, వారు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అన్నాడు ప్రభు. కాబట్టి పెదాలకు మాత్రమే ఆరాధన అన్నది పరిమితం కాలేదు. పెదాలకు మాత్రమే ఆరాధన పరిమితం కాదు, కానీ అది హృదయ వైఖరికి సంబంధించింది అన్నదే దేవుని వాక్యం నుంచి మనం చూడగలుగుతాం. అందుకే మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో ఆ మాట చూస్తున్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అన్నాడు. వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అంటే హృదయానికి సంబంధం లేకుండా. చాలా సార్లు మన పాటలు పాడుతున్నప్పుడు సంఘాల్లో అలవాటైపోయిన పాటలు వాళ్ళు పాడుతూ ఉంటారు. వచ్చిన కాంగ్రిగేషన్ కూడా అలవాటుగానే యామర్పాటుతోటే గ్రహింపు లేకుండానే వాళ్ళు కూడా పాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి మనం ఆరాధన అని ట్యాగ్ లైన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ప్రభు ఆ ట్యాగ్ లైన్ ముందు ఇంకొక పదం చేరుస్తున్నాడు, వ్యర్థమైన ఆరాధన అన్నాడు. అందుకే ఈ వర్షిప్ అన్న పదం దగ్గరకు వచ్చేసరికి ఈ 5 పదాలని మనం అర్థం చేసుకుంటే సాగిలపడటం అన్నాడు. నమస్కారం చేయటం, సేవించటం, పూజించటం, మొక్కటం. కొంచెం ఈ పదాలు లోతుగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలంటే దానియేలు గ్రంథంలో ఒక సందర్భాన్ని వాక్యం నుంచి మనం చూస్తాం. దానియేలు గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చూస్తాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో ఆ భాగంలోకి మనం వెళ్ళాలి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఆ భాగంలోకి వెళ్ళాలి. ఇక్కడ ఒక విగ్రహారాధన కొరకు రాయబడింది. ఒక్క నిమిషం, ఒక కాలు కట్ అయింది తీసేసుకుంటున్నాను. ఈ దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో విగ్రహారాధన కోసం మనం చూస్తాం. రాజైన నెబుకద్నెజరు అదూరాను మైదానంలో బంగారు ప్రతిమను నిలబెట్టి ఆ బంగారు ప్రతిమ ముందు విగ్రహారాధన ఆయన చేయిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇందుకి ఆ ప్రతిమ ముందు చేస్తున్న ఆరాధన ఎలాగుంది అని మనం చూస్తే ఆయన వాయిద్యాలు ఏర్పాటు చేపించాడు. ఈ దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో బంగారు ప్రతిమను దూరాను మైదానంలో ఏర్పాటు చేసి ఎంత గొప్ప ఆరాధనను ఆయన ఏర్పాటు చేశాడంటే ఆయన సంస్థానంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన పిలిపించాడు. పిలిపించి ఆయన ఆరాధనకి ఏర్పాటు చేసిన విషయాలు 5వ వచనం నుంచి చూస్తాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ఇలా అంటాడు ఆరాధన చేయాల్సిన విధానం. బాక, పిల్లంగ్రూవి, పెద్ద వీణె, సింఫోనియా, వీణె, విపంచిక, సకల విధములకు వాయిద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించండి. అరిని మాటలు అండర్లైన్ చేసుకోండి. సాగిలపడాలి, నమస్కరించాలి, దట్ ఈజ్ వర్షిప్. అక్కడ ఇంగ్లీష్ లో వర్షిప్ అనే పదం వాడబడుతుంది. కంటిన్యూషన్ లో సాగిలపడి నమస్కరింపని వాడెవడో అన్నాడు. వాణ్ణి అగ్నిగంధకాల్లో పడేస్తాను అన్నది రాజు చేసిన శాసనం. అయితే దాన్ని విగ్రహారాధన అని మనం అనవచ్చు. ఆ బంగారు ప్రతిమ ఎదుట రాజైన నెబుకద్నెజరు ఏర్పాటు చేసిన ఆరాధనలు ఏమున్నాయంటే పాటలున్నాయి, వాయిద్యాలున్నాయి. పాటలు వాయిద్యాలతో సరిపోలేదు, కానీ వచ్చిన వారందరు కూడా ఆ ప్రతిమ ముందు సాగిలపడాలి, నమస్కరించాలి అని అంటాడు. అయితే ఈ 3 యవనస్తులు షడ్రకు, మాషక్, అభిజ్ఞగోలు ఒకవేళ ఇలా అనుకోవచ్చు, ఆరాధన అంటే అది హృదయానికి సంబంధించింది, పై పైన నమస్కారం గట్టా చేస్తే ఏమీ లేదని అనుకుంటే వాళ్ళు ఎంత రోషంగా నిలబడ్డారంటే దాన్ని ఇంకా ఇంకొక మాట కూడా వాడబడుతుంది మనం చూస్తాం. 18వ వచనంలో ఇలా రాయబడింది, 18వ వచనంలో రాజా నీ దేవతలను మేము పూజింపమనియు, ఇక్కడ పూజించడం అన్న పదం వాడబడుతుంది, నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకునుము అన్నారు. వాళ్ళు మాత్రం విగ్రహారాధన, దేవుడు కాని దానికి సాగిలు పడ్డానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఫలితంగా మండుతున్న అగ్నిగంధకాల్లో రాజు ఆ ముగ్గురు యవనస్తులను పడవేసినా దేవుడు వారిని అగ్నిగంధకాల్లో కనీసం వారి వెంట్రుకలు కూడా కాలకుండా తప్పించి రక్షించిన గొప్ప కార్యం చూస్తాం. అది చూసినప్పుడు 28వ వచనంలో ఈ బంగారు ప్రతిమ నిలబెట్టించిన ఆ నెబుకద్నెజరు రాజు నా దేవతను ఆరాధించాలని సకల విధములైన వాయిద్యాలు ఆ పాటలను గొప్ప ఆరాధన ఏర్పాటు చేసిన ఆ రాజు ఆ ముగ్గురు యవనస్తుల దగ్గరకు వచ్చి అంటాడు. చాలా మంచి మాట, 28వ వచనం చూడండి, 3వ అధ్యాయము దానియేలు గ్రంథము 28వ వచనం. నెబుకద్నెజరు షడ్రకు మాషక అభిద్రగాని వీరి దేవుడు పూజార్హుడు అని రాయబడింది. పూజార్హుడు అన్న మాట మనసులో పెట్టుకోవాలి. ఇక్కడ మొత్తంగా మనకు అర్థమయ్యే సత్యం ఏంటంటే ఆరాధన అనే పదానికి ఇక్కడే ఈ 3వ అధ్యాయంలోనే సాగిలు పడ్డం, నమస్కరించడం, పూజించడం అన్న పదాలు కనబడుతున్నాయి. అలాగే వాయిద్యాలు వాయించడం, కీర్తనలు పాడడం కూడా ఆరాధనలో భాగంగానే కనబడుతుంది. అందుకే వర్షిప్ అన్న పదం ఇంగ్లీష్ ఆరిజిన్కి మనం వెళ్ళి చూడగలిగితే వర్త్ ప్లస్ షిప్ ఆ రెండు పదాల కలయికతో వర్షిప్ అన్న పదం వచ్చింది. వర్త్ ప్లస్ షిప్, వర్త్షిప్ అన్న పదం వర్షిప్ గా మారింది. అందుకే ఆరాధన అంటే అర్థం ఏంటంటే నీ దేవుడు ఏమై ఉన్నాడో, గుర్తెరిగి ఆయనకి చెందవలసిన మహిమను, ఆయనకి చెందవలసిన గౌరవాన్ని, ఆయనకి ఇవ్వవలసిన స్థానాన్ని ఆయనకి ఇవ్వటమే వర్షిప్. మళ్ళా చెప్తున్నాను, వర్షిప్ అంటే వర్తిషిప్ అర్థం. దేవుడు ఏమై ఉన్నాడో గుర్తెరిగి దేవుణ్ణి ఎలా గనపరచాలో అలా గనపరచడమే వర్షిప్. వర్షిప్ అంటే కేవలం పాటలు పాడడం కాదు, వర్షిప్ అంటే కేవలం వాయిద్యాలు వాయించడం కాదు, వర్షిప్ అంటే కేవలం మనం అనుకుంటున్నట్లుగా పాటలకు పరిమితమైనది కాదు, కానీ అది హృదయ వైఖరికి సంబంధించింది, హృదయంతో చేయాల్సింది. మన దేవుడు, బైబిల్ రాయబడుతున్న దేవుడు ఆయన ఆరాధన కోరుతా ఉన్నాడు. అందుకే ఆ సమరస్త్రీతో ఆయన మాట్లాడుతున్నప్పుడు తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుడు ఆరాధన విషయంలో కాంప్రమైజ్ అవ్వడు. ఇక్కడ ఇంకొక మాట మనం అర్థం చేసుకోవాలి, సువార్త చాలా ప్రాముఖ్యమైనది, కానీ నిత్యత్వంలో లేదా పరలోకంలో సువార్తకి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ అందరు కూడా రక్షింపబడ్డవారు ఉంటారు కాబట్టి ఇంకా అక్కడ సువార్త ప్రకటించడానికి అవకాశం లేదు, సువార్త పరలోకంలో నిలిచిపోతుంది. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, కానీ పరలోకంలో ప్రార్థన ఉంటదంటే ఇంకెవరికి ప్రార్థన చేయాలి, దేవుడితో కలిసి ఉంటాం, దేవుడే తన గుడారాన్ని కప్పుతాడు అని రాయబడింది. కానీ పరలోకంలో ఏముంటుంది అని మనం ప్రశ్నించగలిగితే పరలోకంలో ఉండేది కేవలం ఆరాధనే. అందుకే పరలోక సంబంధించిన దర్శనాలు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కనబడినా అక్కడ దేవదూతలు ఏం చేస్తున్నారంటే ఆరాధన చేస్తున్నారు అని మనం చూస్తాం. అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రవక్తి అయిన యెషయాకు వచ్చిన దర్శనాన్ని మనం తరిచి చూడగలిగినా అక్కడ దేవదూతలను చూస్తున్నాం. వారు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానాలు చేస్తున్నారు అన్నది ఆ దర్శనంలో మనం చూసే సత్యం. అలాగే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కూడా పరలోక దర్శనాన్ని చూస్తాం. ఆ పరలోక దర్శనంలో కూడా కోటాను కోట్ల సంఖ్యలో ఉన్న దేవదూతలు దేవుని ముందు ఎలా కనబడుతున్నారంటే వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అన్న సత్యాన్ని అక్కడ మనం గమనించగలం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 9-11 వచనాలు చూడగలిగితే ఆ సత్యం మనకు అక్కడ అర్థమవుతుంది. నాలుగవ అధ్యాయం 9-11 వచనాలు. ఆ సింహాసనం ముందు ఆసీనుడయుండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాకని. ఆ జీవులు కీర్తించుచుండగా వాళ్ళు దేవుని కీర్తిస్తున్నారు. ఆ తర్వాత ఆ 24 పెద్దలు సింహాసనం ముందు ఆసీనుడై ఉన్న వాణి ఎదుట సాగిలపడి, ఆ మాట మనం గుర్తించుకోవాలి. వర్షపను 11 వాడబడుతుంది, సాగిలపడ్డారు. యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. నమస్కారం అనే పదం కనబడుతుంది. ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించుతివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసన ఎదుట ఏసిరి. మహిమ ఘనత ప్రభావాలు పొందనర్హుడు. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆరాధన అంటే దేవుడు ఏమై ఉన్నాడో గుర్తిరిగి ఆయనకి చెందవలసిన దాన్ని ఆయనకి ఆపాదించడమే ఆరాధన. మన భాషలో చెప్పాలంటే మన యూనిట్ ఆఫీసర్ జిల్లా ఎస్పీ కావచ్చు, లేదా కమిషనర్ కావచ్చు, యూనిట్ ఆఫీసర్, ఆయన రాగానే ఎందుకు ఆర్మడ్ గార్డ్ సెల్యూట్ చేయాలి? ఆర్మడ్ గార్డ్ ఎందుకు సెల్యూట్ చేయాలి? దేన్ని ఎందుకు ఆ సిస్టమ్ గతం నుంచి, బ్రిటిష్ వారి కాలం నుంచి కొనసాగుతూ వస్తుందంటే, అది మానవ భాషలో లేకపోతే ఈ సందర్భంగా మనం మాట్లాడాలంటే, ఆయన ర్యాంక్, ఆయన పొజిషన్ కి, ఆయన పోస్ట్ కి ఆయనకి చెందవలసిన గౌరవం, ఆయనకి ఇవ్వవలసిన గౌరవం, అది ఆరాధనగా మనం అర్థం చేసుకోవాలి. అది దైవారాధన అని కాదు, కానీ మనకు అర్థమయ్యే భాషలో తీసుకోవాలంటే ఆ ర్యాంక్ ఆఫీసర్ కి ఆ గౌరవం దక్కాలి. దాన్ని ఆరాధన అని అనాలి మనం. అందుకే పూజార్హుడు అంటే దేవుడు మానవుని చేత పూజింపబడ్డానికి అర్హుడు. స్తోత్రార్హుడు అంటే దేవుడు మానవుని నోట స్తుతులు పొందడానికి అర్హుడు. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడో నీకు అర్థమైతే తప్ప నీవు ఆయన తగిన రీతిగా ఆరాధన చేయలేవు. మళ్ళా అన్నాను, మనకు నచ్చినట్లుగా చేయటం ఆరాధన కాదు, కానీ దేవుడు ఏమై ఉన్నాడో గుర్తిరిగి ఆయనకి చెందవలసిన మహిమను ఆయనకు ఆపాదించడమే ఆరాధన. ఆరాధన అప్పుడు ఆ సమయంలో నీకు ఆయన అర్థమైనప్పుడు నువ్వు ఎట్లా రెస్పాండ్ అవుతావు అన్నది ప్రాముఖ్యమైనది కాదు, కానీ నువ్వు రెస్పాండ్ అయిన విధానమే ప్రాముఖ్యమైనది. మళ్ళీ అంటున్నాను, ఆ పెద్ద ర్యాంక్ ఆఫీసర్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఒకవేళ మనం యామరపాటుతో ఉంటే వాళ్ళు మన ముందు పాస్ అవుతున్నప్పుడు అలాగే యామరపాటుగా ఉండగలమా? లేదు, అలర్ట్ అవుతాం. ఒకవేళ లుంగి కట్టుకొని ఉండి లుంగి పైకి మడత పెట్టుకొని ఉంటే అలాగే ఉంటామా? లుంగి విప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాం. పైన కాలర్ బటన్ ఒకవేళ ఓపెన్ అయి ఉంటే అలాగే ఉంటామా? మళ్ళా బటన్ పెట్టుకుంటాం. అంటే ఏమవుతుందంటే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం మనుషులకి ఇచ్చే గౌరవమే ఎలా ఉన్నట్లుగా మనం చూస్తున్నప్పుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవునికి మానవుడు, మరో మాటలో చెప్పాలంటే తన్ను సృష్టించిన సృష్టికర్తకి ఆయన చేతి పని అయిన మానవుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా గుర్తించాలి, ఎలా గౌరవించాలి అన్నదే ఆరాధన. అందుకే కీర్తనకారుడు ఆరాధన కోసం మాట్లాడుతూ ఇలా అంటాడు, 29 కీర్తన 1-2 వచనాలు చూడాలి. 29 కీర్తన మొదటి వచనము 2 వచనాన్ని చూద్దాం. కీర్తన గ్రంథము 29వ అధ్యాయము 1-2 వచనం. దైవ పుత్రులారా అన్నాడు మనల్ని, దేవుని చేతి పని అయిన మనల్ని ఉద్దేశిస్తూ, దైవ పుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములగు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి అన్నాడు. యెహోవాకు చెందవలసిన మహిమ, ఆయనకి చెందవలసిన ప్రభావం, ఆయనకి చెందవలసిన దాన్ని ఆయనకి మనం చెల్లించడమే ఆరాధన. ఇక్కడ నువ్వు పాట పాడుతున్నప్పుడు, సంఘంలో నువ్వు పాట పాడుతున్నప్పుడు, లేదా మన కాంగ్రిగేషన్ లో నువ్వు పాట పాడుతున్నప్పుడు, పాట పాడుతున్న వ్యక్తి వైఖరి ఎలా ఉండాలి? వినే వాళ్ళందరూ కూడా నా స్వరం వినాలి, నా స్వరం చాలా స్వీట్ గా ఉందని వాళ్ళకి అర్థం అవ్వాలి, నా గాత్రం ఏంటో వాళ్ళకి తెలియాలి అని పాడితే అది పాట అవుతుంది. కానీ పాట పాడుతున్న వ్యక్తి ఏ దేవుని కొరకు పాట పాడుతున్నామో ఆయన్ని గుర్తెరిగి ఆ దేవుడు ఎంత గొప్పవాడని చెప్పి హృదయపూర్వకంగా పాట పాడితే అది ఆరాధన అవుతుంది. మళ్ళా చెప్తున్నాను, పాటే, నువ్వు పాడేది పాటే, కానీ దేవుడికి చెందవలసిన మహిమను ఆపాదిస్తూ దేవుణ్ణి అర్థం చేసుకొని దేవుణ్ణి స్తుతించడానికి నువ్వు పాడితే అది ఆరాధన అవుతుంది. లేదు నీకున్న సింగింగ్ కెపాసిటీ లేదా సింగింగ్ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి పాడితే అది పాట అవుతుంది. కీర్తన వేరు, పాట వేరు. పాట ఏది పాడినా పాటే, కీర్తన దేవుణ్ణి, అందుకే సంకీర్తన అని అంటాం. కీర్తన అంట కీర్తన గ్రంథం అని పేరు ఎందుకు పెట్టబడింది అంటే దేవుణ్ణి పాటగా ఆరాధించే, పాట ద్వారా దేవుణ్ణి ఆరాధించబడితే దాని కీర్తన అంటాం. అందుకే పాటలో అని రాయబడి కీర్తన అని రాయబడింది. అందుకే మనకు కీర్తన గ్రంథంలో ప్రతి పుటలో కూడా దేవుణ్ణి ఆరాధిస్తా ఉంటాడు కీర్తనాకారుడు, దేవుణ్ణి ఆరాధిస్తా ఉంటాడు. సో మొత్తంగా ఆరాధన గురించి మనం కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఆరాధనలో ఐదు భాగాలు మనం చూడగలుగుతాం. వాక్య పరిధిలోనే, వాక్యపు వెలుగులో, ఆరాధనలో, బైబిల్లో కనబడుతున్న ఆరాధనలో ఎన్ని రూపాల్లో ఆరాధన కనబడుతుంది అని చూస్తే ఐదు రూపాల్లో ఆరాధన కనబడుతుంది. ఐదు రూపాలు ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేసి మనం ప్రార్థనలోకి వెళ్దాం. 100వ కీర్తన 1వ వచనము 2వ వచనానికి వెళ్దాం. 100వ కీర్తన 1వ వచనము 2వ వచనానికి వెళ్దాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి అన్నాడు. ఈ 4 వచనాలు కూడా చూడాల్సిందే. అక్కడ సేవించుడి అన్న మాట మీరు అండర్లైన్ చేసుకోండి, దట్ ఈస్ వర్షిప్. ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి ఆయన నామమును ఘనపరుచుడి. ఇక్కడ 100వ కీర్తనలో కీర్తనకారుడు ఆరాధన చేస్తా ఉన్నాడు. ఆరాధన చేయడానికి ముందు మొదటగా ఏం మనం తెలుసుకోవాలి, దేన్ని మనం అర్థం చేసుకోవాలో మాట్లాడుతూ ఇలా అంటాడు ఆయన 3వ వచనంలో, ఆయనే మనల్ని పుట్టించాడు, మనము ఆయన వారము. ఈ సత్యం మనందరం తెలుసుకోవాలి, ఈ సత్యం మనందరం తెలుసుకోవాలి. అదే 3వ వచనం ప్రారంభ లైన్లో, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. అలాంటి అవగాహన లేకుండా చేసేది ఆరాధన కాదు, అవగాహన లేకుండా చేసేది ఆరాధన కాదు. నీ దేవుడేంటో నీకు అర్థం కాకుండా నువ్వు చేసే ఆరాధన ఆయనకి చెందవలసిన మహిమను ఆపాదించలేవు, ఆయనకి తగిన రీతిలో నువ్వు ఆరాధన చేయలేవు. బట్ వితౌట్ నాలెడ్జ్ వి కెనాట్ వర్షిప్. అవగాహన లేకుండా ఆరాధన చేయడం అన్నది వ్యర్థమైన ఆరాధన అని దేవుడే మాట్లాడుతున్నాడు. పెదాలతో నన్ను ఆరాధిస్తారు, పెదాలతో నన్ను ఆరాధిస్తారు, కానీ హృదయం దూరంగా ఉంది. అదే అవగాహన కలిగి మనం ఆరాధన చేస్తే ఆ ఆరాధన హృదయపూర్వకంగా ఉంటుంది, అర్థవంతమైన ఆరాధనగా ఉంటుంది. దేవుడు అలాంటి ఆరాధనే చేయాలని ఆశపడుతున్నాడు, కావాలని కోరుకుంటున్నాడు. సరే, ఈ 100వ కీర్తనలో ఆరాధన రూపాలు ఏమై ఉన్నవి అని మనం చూస్తే, మొదటి వచనంలో ఉత్సాహ ధ్వని అన్నాడు, 2వ వచనంలో ఉత్సాహ గానము అని రాయబడింది. ఉత్సాహ ధ్వని, ఉత్సాహ గానము అని రాయబడింది. నాలుగవ వచనంలో కీర్తనలు పాడుచు అని మాట రాయబడింది. అంటే మొత్తంగా ఆరాధనలో ఒకటి కీర్తనలు పాడటం లేదా పాటలు పాడడం. పాటలు పాడడం ద్వారా దేవుణ్ణి మనం ఆరాధించవచ్చు. కానీ ప్రశ్న ఏంటంటే ఆ పాట దేవుణ్ణి పొగిడే పాట, దేవుడు చేసిన కార్యాలను కొనియాడే పాట, లేకపోతే ఇవాంజికల్ సాంగ్స్ అంటే, ఇవాంజికల్ సాంగ్స్ అంటే పాట ట్యూన్ బాగుంటుంది, పాట భావం బాగుంటుంది, కానీ ఎదుటి మనిషికి బోధ కలిగించే పాట ఉంటుంది, దాని సువార్తిక పాటలు అంటారు. కానీ కొన్ని పాటల్లో అచ్చంగా ఇప్పుడు మన డాక్టర్ గారు పాట పాడారు కదా, యెహోవా అనే నాము ఎంతో బలమైందని, ఆ పాట అంతా మీరు ఇది అయిపోయిన తర్వాత ఒకసారి పాటల బుక్ తీసుకోండి. ఎందుకంటే ఆ పాట ఏం చెప్తుందని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవా, మోషే నీకు ప్రార్థన చేశాడు, నువ్వే కదయ్యా మన్నా కురిపించావు, నువ్వే బండ నుంచి నీళ్ళు తీసుకొచ్చావు, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు ఆపేసిన దేవుడు నువ్వే, దానియేలు ప్రార్థన చేస్తే సింహాల గో నుంచి విడిపించింది నువ్వే. ఆ పాట అంతా ఏం చెప్తుందంటే దేవుడు ఆయన బలము, ఆయన చేసిన కార్యాలు ఏంటో చెప్తా ఉంది. ఆయన చేసిన కార్యాలు, ఆయన బలము అవన్నిటిని మనం తలపోసుకుంటూ ఆయనకి హృదయపూర్వకంగా మనం పాడుతున్నామే పాట, దట్ ఈజ్ వర్షిప్. అది అది అర్థం కాకుండా, మనం అర్థం చేసుకోకుండా ఒకవేళ నువ్వు పాడితే నీ గాత్రం బాగుండొచ్చు, పాట ట్యూన్ బాగుండొచ్చు, పాట లిరిక్స్ బాగుండొచ్చు, కరెక్టే, అది పాట కానీ మిగిలిపోదు తప్ప ఆరాధనగా మారదు. మనం దాన్ని మిస్ అవుతున్నాం. ఈరోజు సంఘాలు ఏమవుతుందంటే దాన్ని మిస్ అయ్యి ఆరాధన జరుగుతూ ఉంది, ఆరాధన జరుగుతుంది. ఒకవేళ నువ్వు ఆయన అర్థం చేసుకుని పాట పాడగలిగితే ఎంతగా నీ హృదయం తెప్పరెళ్తుందో, ఎంత అర్థవంతంగా ఆరాధన మారుతుందో, దేవుడు ఎంతగా ఆ పాటను బట్టి ప్రభు స్తుతింపబడతాడో, ఆయన ఆనందిస్తాడో అర్థం చేసుకోవాలి. మొదటిగా ఆరాధనలో ఒక రూపం ఏంటంటే కీర్తనలు పాడటం. రెండవది ఆరాధనలో రెండవ రూపం మనకు కనబడుతుంది, అర్పణలు అర్పించటం. ఇదే 100వ కీర్తన 4వ వచనం ప్రారంభమాట. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి అన్నాడు. అర్పణలు అర్పించటం. ఎందుకు సంఘంలో కానుకలు పెట్టి పెట్టారు? కానుకలు పెట్టి ఎందుకు పెట్టారంటే, ఒక మాట, సేవకునికి డబ్బులు అవసరమైండో, సంఘానికి డబ్బులు అవసరమైండో కానుకలు పెట్టలేదు. కానీ నీ ఆరాధన నీవిచ్చే దానిలో వ్యక్తమవుతుంది. అందుకే మనం అంటాం, మాటలు మాత్రం చాలా చెప్తారు జనం. మాటలు చెప్పమంటే ఓ కోతలు, అన్నిన్ని కోతలు పోయారు, చాలా చాలా కోతలకు వస్తారు. కానీ అదే మాట చేతగా మారాలంటే మాత్రం అప్పుడు రియాలిటీ బయటకు వస్తుంది. దేవుడు కూడా నువ్వు ఆయన ఆరాధిస్తున్నప్పుడు నీ ఆరాధన ఏంటో నీ గుప్పుల దగ్గర అర్థం అవుతుంది, నీ కానుక దగ్గర అర్థం అవుతుంది అని. అందుకే నన్ను ఆరాధన చేసేటప్పుడు నాకు కృతజ్ఞతార్పణలు అర్పించండి అన్నాడు. బైబిల్లో మనం ఆదికాండం 4వ అధ్యాయంలో ఇద్దరు అర్పణలు తీసుకొస్తారు, హేబేలు, కయీను. వాస్తవం ఏంటంటే ఇద్దరు అర్పణలో ఒక అర్పణే దేవుడు మెచ్చుతాడు, మరొక అర్పణ దేవుడు మెచ్చడు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు. అదేంటి, రెండు అర్పణలే కదా, రెండు తెచ్చారు కదా, రెండు తీసుకొచ్చు కదంటే హీ విల్ నాట్ టేక్. ఎందుకు ఆయన తీసుకోలేడంటే, నువ్విచ్చేది హృదయపూర్వకంగా ఇస్తున్నావా, ఇష్టపూర్వకంగా ఇస్తున్నావా, ఆరాధన భావంతో ఇస్తున్నావా, లేదంటే ఇసుక్కుంటా కష్టపడుతూ ఏదో చేస్తున్నావా, అక్కడ నీ వైఖరి, నీ ఆరాధన ఏంటో బయటపడుతుంది. నీ వైఖరి, నీ ఆరాధన ఏంటో బయటపడుతుంది. ఒక మాట ఏదో నేను చెప్పగలను, ప్రభు మహాకృప. మిషన్ ట్రిప్కి వెళ్ళాం, బీహార్, కలకత్తాలో పరిచయం చూసాం. ఈ గ్రూప్ ద్వారా అలాంటి మిషనరీ పరిచయను మనం ప్రోత్సహించాలని ఆశపడ్డాం. అంతే, ఎవరైతే కమిట్మెంట్ చేసుకున్నారో వాళ్ళందరూ గుప్పులు విప్పి అమౌంట్ పంపించారు. అందులో ఒక 5 మిషనరీలకు ఆల్రెడీ స్పాన్సర్షిప్కి ప్రయత్నం చేస్తూ ఇద్దరికి పంపించాం, ఇంకా ఇద్దరికి ఈరోజు పంపిస్తాం. నేనేమంటున్నానంటే, ఆరాధన నీ గుప్పులు విప్పే కాడ అర్థం అవుతుంది. అందుకే కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి అన్నాను దేవుడు అంటున్నాడు. కాబట్టి సంఘంలో కానుకలు పెట్టి దగ్గర నువ్వు ఒకవేళ కానుక అర్పించడానికి వెళ్ళినప్పుడు అక్కడ సేవకుడు ముఖం చూడొద్దు. అయితే అది మంచి సంఘం కానప్పుడు కమర్షియల్ గా నడుస్తున్న సంఘం అయితే అది వేరే విషయం. కానీ ఆ సంఘం వాక్య ప్రకారంగా నడవబడుతున్నప్పుడు, సంఘం దేని కొరకైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ పరిధిలో పనిచేస్తున్నప్పుడు, అక్కడ నువ్వు సేవకుని కోసమో దేనికోసమో కానుకలు ఇవ్వడం కాదు, కానీ నీ దేవునికి నీ ప్రేమను కానుక రూపంలో వ్యక్తపరచటం. దాన్నే కృతజ్ఞతార్పణ అన్నారు, థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్, థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్. ఆరాధనలో రెండో భాగం అర్పణ. ఆరాధనలో మూడో భాగాన్ని అదే వచనం నుంచి మనం చూడగలం. నాలుగో వచనంలోనే రెండో భాగంలా ఉంది. మూడవ లైన్ చూడాలి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. స్తుతించటం ఆరాధనలో భాగం, స్తుతించటం ఆరాధనలో భాగం. స్తుతించటం అంటే దేవుడు ఏమై ఉన్నాడో దాని నోటితో ఒప్పుకోవటమే స్తుతి. కొన్నిసార్లు స్తుతించండి అంటే స్తుతి 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 అంటారు. ఏంటి ఆ స్తుతి? దానివల్ల ఏంటి అర్థం? స్తుతించాలంటే అర్థం ఏంటంటే, అందుకే కీర్తనాకారుడు స్తోత్రం అంతా ఎట్లా ఉంటది అంటే, దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి స్తుతిస్తా ఉంటాడు, దేవుడు ఏం చేశాడో దాన్ని బట్టి స్తుతిస్తా ఉంటాడు. అది అర్థవంతమైన స్తుతి ఆరాధన, అర్థవంతమైన స్తుతి ఆరాధన. దేవా, నిన్న దినమంతా మమ్మల్ని కాపాడు, నీకు స్తోత్రాలు. ఎందుకు స్తోత్రాలు చెల్లించు? ఆయన కాపాడాడు కాబట్టి. దేవా, సజీవ లెక్కలో ఉంచా, నీకు స్తోత్రాలు. ఎందుకు స్తోత్రాలు అంటే, సజీవ లెక్కలో ఉంచాడు కాబట్టి, స్వస్థపరిచాడు కాబట్టి, మేలు చేశాడు కాబట్టి. లేకపోతే ఆయన ఆకాశాన్ని కలగజేశాడు, భూమిని కలగజేశాడు, సూర్యుని రప్పిస్తున్నాడు, చంద్రుని రప్పిస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు. అవన్నీ ఒప్పుకుంటూ మనం స్తుతించటం కాబట్టి ఆరాధనలో. అందుకే మళ్ళా ఇదేది లేకుండా స్తోత్రాలు చెల్లించమంటే స్తుతి 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 అంటే మీనింగ్లెస్. అది మీనింగ్లెస్ ఆరాధనలో. మూడవది దేవునికి స్తోత్రాలు అర్పించటం, స్తుతి చెల్లించటం. ఇక నాలుగవదిగా ఆరాధనలో మనం చూడగలిగేది ప్రార్థన. అంటే ప్రార్థన అన్నది కూడా ఆరాధన భాగంగానే మనం చూస్తాం. 95వ కీర్తన 6-7 వచనాలు మనం చూడాలి. 95వ కీర్తన 6-7 వచనం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము అన్నాడు. కాబట్టి ఆరాధనలో సాగిలపడడం, మోకరించడం అన్నది ప్రార్థనకు సూచనగా కనబడుతుంది. ఎందుకు నేను సాగిలపడాలి దేవుని సన్నిధిలో, నేను ఎందుకు మోకరించాలి దేవుని సన్నిధిలో అన్నప్పుడు 6వ వచనంలో వివరణ ఇచ్చాడు. ఆయన మన దేవుడు, మనము ఆయన ప్రజలము, ఆయన మనల్ని సృష్టించాడు, ఆయన మనకు ఆయుష్నిచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మనం నువ్వేం చేయాలి? ఆయన దగ్గర మోకరించాలి, సాగిలపడాలి, దేవుడు చేసిన మేలును బట్టి ఆయనకి స్తుతి చెల్లించాలి, ప్రార్థన చేయాలి అన్నది కనబడుతుంది. కాబట్టి ఆరాధనలో 4వ భాగం ప్రార్థన కనబడుతుంది. చివరి మాట చూపించి ముగిస్తా నేను. నహమ్యా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో ఆరాధనలో భాగం ఏంటంటే దేవుని వాక్యాన్ని చదవటం లేదా దేవుని వాక్యాన్ని వినటం. ఇది కూడా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనం దేవుని వాక్యాన్ని ఉదయకాల సమయంలో నేను మిమ్మల్ని అందరిని కలపగానే ఒక మాటతో ముత్తుకుంటా ఉన్నాను. అది కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటి, నిద్రపోతారా అంటే నిద్రపోతున్నారు. మరి ఏం చేస్తాం? మనకు దేవుడు ఏంటో అర్థం కాకపోతే, ఆయన గొప్పతనం ఏంటో అర్థం కాకపోతే, ఆశ అయితే హృదయంలో ఉంది, అలిసిపోయిన దేహాలు, రాత్రి నైట్ అయ్యి లేట్ అయ్యింది, కారణం ఏదన్నా కావచ్చు. కానీ ఎవరి దగ్గరకు నువ్వు వచ్చావు, ఎవరి దగ్గరకు నువ్వు వచ్చావు, ఎవరి ముందు నువ్వు నిలబడున్నావు, ఎవరి మాటలను వింటున్నావు, ఎవరిని పాడుతున్నావు, ఆయన ఏమయ్యే ఉన్నాడు, అది మనకు రైట్ అండర్స్టాండింగ్ మనకుంటే మనం చేసే ప్రతి పనిలో ది బెస్ట్ చేయగలుగుతాం. దేవునికి చేసే ప్రతి దాంట్లో కూడా ఉత్తమమైన రీతిలో మనం చేయగలుగుతాం. అందుకే నహమ్య గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి, ఒక జాముసేపు తమ పాపములు ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచు వచ్చిరి. బైబుల్ చదువుతున్నారు, నమస్కారం చేస్తున్నారు. బైబుల్ చదువుతున్నారు, పాపాలు ఒప్పుకుంటున్నారు. బైబుల్ చదువుతున్నారు, ఆరాధన చేస్తున్నారు. అంటే ఆరాధనకి పురుకొల్పేది దేవుని వాక్యము, లేదా ఆరాధనలో భాగం దేవుని వాక్యము. అదే అంటున్నాను, దేవుడి వాక్యం వింటున్నా, లేకపోతే ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే బైబిల్ చదివి దినాన్ని ప్రారంభిస్తాను బ్రదర్ నువ్వు అంటే చాలా మంచిది. కానీ ఎలా చదువుతున్నావు అన్నదే ప్రశ్న. ఆఫీస్ టైం అయిపోతుంది, నా గాబరా గాబరగా క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఒక వాక్యం చదివి దేవునికి స్తోత్రం అంటే అయిపోయిందా? ఆఫీస్ టైం అయిపోతుంది, 10 వాక్యాలు ఫాస్ట్ గా చదివి టక 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 చదువుకుంటూ పోతే అయిపోయిందా? అది కదా ఆరాధన, అది కదా ఆరాధన. నీ దేవుడు మాట్లాడుతున్నాడని గ్రహింపుతో ఆయన దగ్గర ఆగి ఆయన చెప్పే మాటలు విని వాటిని ధ్యానం చేసుకోవటమే ఆరాధనలో భాగం. కాబట్టి మొత్తంగా ఈరోజు ఆరాధన అంటే వర్షిప్ ఈజ్ వర్షిప్ అని చూసాం. ఆరాధన పదానికి తెలుగులో వాడబడ్డ మ్రొక్కటం, సాగిలపడడం, నమస్కరించడం, సేవించడం, పూజించడం చూసాం. ఆరాధన రూపాల్లో పాటలు పాడడం, అర్పణలు అర్పించడం, స్తుతి చెల్లించడం, ప్రార్థన చేయడం, బైబిల్ ధ్యానం చేయటం కూడా చూసాం. కాబట్టి అలాంటి హృదయ వైఖరితో చేసినవి మాత్రమే ఆరాధనగా పరిగణించబడితే అలాంటి ఆరాధకులుగా మనం మారడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక.